బ్రహ్మదేవుడు, నారదుడు వీరంతా నిర్ణయించారు. అప్పుడు తండ్రికి తల్లికి ఎంత బాధ కలిగిందో, పిల్లాడు చూస్తే బంగారం లాంటి కుర్రాడు, అద్భుతమైన సౌందర్యం ఉన్నది, చాతుర్యం ఉంది, కాంతి ఉంది, ఇటువంటి కారణ జన్ముడు ఇంత అల్పాయుష్ కూడా అని తండ్రి బాధపడ్డాడు. తండ్రి కంటే తల్లికి సహజంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, మా అబ్బాయి 8 ఏళ్ళకే చచ్చిపోతాడా అని చాలా బాధపడింది ఆవిడ. ఒక రోజున 8వ సంవత్సరం పుట్టినరోజు వస్తుంది, అంటే ఈ ఏడాది నిండితే ఆయన శరీరం విడిచిపెడతాడు ఒక పురాణం ప్రకారం. సరే, ఒక దాంట్లో అయితే 11 ఏళ్ళు నిండుతున్నాయి, 12 వస్తుంది, 12 దాటితే వాడు చచ్చిపోతాడు. ఆ సమయంలో మృకండ మహర్షి పిల్లవాడికి పుట్టినరోజు పండుగ ఏర్పాటు చేశాడు. ఆ పండుగకి ఎక్కడ లేని మహర్షులు వచ్చారు, ఒకళ్ళిద్దరు కాదు, మార్కండేయుడి యొక్క పుట్టు పండుగకి, పుట్టినరోజు పండుగకి కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ తనిరి ప్రేమల్ మేర తత్సవకున్ అని మనకి పెంగళివారు రాసిన పద్యం గుర్తొస్తున్నారు వాడు. ఒకసారిగా కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణువుడు, కుత్సుడు, భృగువు, మైత్రేయుడు, ఇటువంటి వాళ్ళు మహాయోగులు, ఒకరిని మించిన తపస్సు చేసిన వారొకరు. ఇంతమంది హేమాహేమీలైన ఋషులంతా మార్కండేయుడి యొక్క జన్మదినోత్సవానికి వచ్చారు. ఇంతమందిని చూడగానే మృకండునికి ఆనందం కలిగి కుర్రాణ్ణి ఒక్కొక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఆ పెద్దలకి మొక్కు, నమస్కరించన్నాడు. అందరికీ మొక్కాడు ఆయన. అందరూ ఎవరికి వాళ్ళు చిరంజీవి భవ, చిరంజీవి భవ అని దీవించడం మొదలెట్టారు. అందరూ దీవించాక ఆ కరణ భృగు మహర్షి చిరంజీవి భవ అన్నాడు. భృగు ఏదన్నా అంటే ఆ మాట అస్సలు పొల్లుపోదండోయ్. భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే పుట్టుమత్స నుంచి పుట్టాడు ఏకంగా, అందుకే ఆయన శ్రీవత్స గోత్రానికి ఆద్యుడు ఆయన. అటువంటి భృగు మహర్షి చిరంజీవి భవ అనగానే ఒక్కసారి పక్కనున్న నారదుడు పకపకా నవ్వాడు. ఏమి నారద, మేమందరం ఈ బాలుడిని చూచి, అతని బుద్ధిని చూచి, అతని వినయాన్ని చూచి చిరంజీవి భవాన్ని దీవిస్తే నువ్వెందుకు పకపకా నవ్వుతున్నావు అంటే, నవ్వకేం చేయను, బ్రహ్మదేవుడు ఆయన నుదుట ఈ ఏడాదితో చచ్చిపోతాడని రాశాడు, ఇంకొక ఏడాదిలో ఆయన శరీరం విడిచిపెడతాడు, మీరంతా చిరంజీవి భవ అన్నారు. అంటే కనీసం 1000 ఏళ్ళు బతకాలి. ఆ రోజుల్లో నియమం చిరంజీవి అంటే 1000 ఏళ్ళకి తక్కువ కాకుండా బతికితేనే చిరంజీవి అంటారు. ఇప్పుడు కలియుగంలో ఆయు ప్రమాణం లేదనుకోండి, ఎవడెంతకాలం బతుకుతాడో తెలియదు, కుర్చీలో పురాణం చెబుతూనే లేచిపోవచ్చు కర్మగాలికి. కానీ ఆ రోజులలో తప్పక వాళ్ళు పూర్ణ ఆయువులై ఉండేవారు. అందుకని మీ ఆయువు చిరంజీవి భవాన్ని దీవిస్తున్న ఆయు ప్రమాణాన్ని పెంచుతున్నటువంటి ఆశీర్వచనం విని నేను నవ్వానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ దివ్య దృష్టితో చూసి, నిజమేనయ్యో, ఈ ఏడాది నిండితే ఈ కుర్రవాడికి ప్రాణం పోతుంది, మేమందరం దీవించామే, మా మహర్షుల యొక్క తపస్సు వ్యర్థం కాకూడదు కదా, మేమందరం వాడిని చిరంజీవి అవ్వాలన్నాం, అతడు చచ్చిపోతే ఎలాగా అని ఇప్పుడు ఏం చేయాలని తలపట్టు కూర్చున్నారట. పూర్వం మహర్షులు తొందరపడి దీవించరు, దీవించారా అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా, మేము దీవించాం గనక ఇతనికి ఆయువు పెరగాలి, కానీ బ్రహ్మరాత తప్పించలేము. బ్రహ్మాండ పురాణంలో ఒక శ్లోకం ఉంది, లలాట లిఖిత రేఖ పరిమార్చుతుం నశక్యతే, నుదుట రాయబడిన రాతని మార్చడం ఎవరి వల్ల కాదు. నుదుట ఒక గీత రాశాడంటే బ్రహ్మదేవుడు దాన్ని ఎవరు మార్చలేము. బ్రహ్మగారు ఏమని రాశాడు, ఈ పూట నాయన పద్మాకరు, భూదాన్ పోచంపల్లికెళ్ళు, పరమేశ్వరుని మార్కండేయేశ్వరుని చూడు, ఆ మార్కండేయ గోత్రదులు చూడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూడు, పురాణం చెప్పని రాశాడు, అందుకే నేను ఇక్కడికి దర్శనానికి రాగలిగాను, మిమ్మల్ని చూడగలిగాను, మీరు మీ ముందుట రాశారన్నమాట ఈ పూట నా పురాణం వినమని, అందుకే మీరు కూర్చోగలిగారు. కాబట్టి బ్రహ్మ రాసిన రాతను ఎవరూ తప్పించలేం. అమ్మో, బ్రహ్మదేవుడు ఒకసారి రాశాడా, ఇక దాన్ని తప్పించడం ఎవడి వల్ల కాదని శాస్త్రం. అందుకే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి, లలాట లిఖిత రేఖ, నుదుట ఒక గీత రాస్తాడు ఆయన, ఆ గీతలో మొత్తం జీవితం అంతా రాసేస్తాడట. అందుకే బ్రహ్మగారికి షార్ట్ హ్యాండ్ రైటర్ అని పేరు. ఈ కాస్త నుదురులో 3 గీతలు గీస్తాడు. ఒక గీత బాల్యం, 2వది యవ్వనం, 3వది వార్ధక్యం, 8వది చావు. ఆ చావు అనేది చివరిని వార్ధక్యంలో రాసేస్తాడనమాట. ఈ 3 గీతల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం జరుగుతుంది, ఆ తర్వాత 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఏం జరుగుతుంది, ఆఖరి వార్ధక్యంలో మరణం ఎలా ఉంటుంది. కానీ కొంతమందికి అసలు వార్ధక్యం వాడి దేవుడు ఇరుగు, 25 ఏళ్ళకి వెళ్ళిపోవచ్చుగా, వాళ్ళకి ఒక్క గీతే ఉంటుంది. అందుకేవరే నీకు మూడు గీతలు ఉన్నాయా ఒక గీత ఉన్నాయా అని అడిగేవారు పూర్వం. ఇలా నుదురు ఒక్కసారి ముడిగండి ఇలా అనగానే కొంతమందికి మూడు రేఖలు కనపడతాయవునా. మూడు రేఖలు కనపడ్డాయంటే మూడు రాతలు రాశాడు బ్రహ్మ. మూడు కనబడటం లేదంటే ఒక్క గీతే గీశాడని అర్థం. అంటే వాడు బతుకంతా ఒకే రకంగా సాఫీగానో లేకపోతే కర్మతోటో వెడుతుంది. కొంతమందికి మార్పులు వస్తాయి జీవితంలో, కొందరికి మార్పు ఉండదు, ఒకటే గీత కదా ఎప్పుడు అంతే ఎలా వెళ్ళడమే. కాబట్టి ఇలాంటి గీత రాసిన బ్రహ్మ గీతను ఎవరూ మార్చలేదు. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలి మీరు. చాలా కాలం క్రితం కాశీ దగ్గర ఓ బాగా చదువుకున్న జ్యోతిష్కుడైన పండితుడు ఉండేవాడు. చాలా గొప్ప జ్యోతిష్కుడు ఆయన. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది, దాన్ని సరిగ్గా చెప్పేవాడు చెప్తే ఎప్పుడు దానికి ఫలితం ఉంటుంది, సరిగ్గా చెప్పకపోతే ఫలితం ఉండదు అంతే. అలాంటి ఒక జ్యోతిష్కుడు రోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాశీలో గంగానదిలో స్నానం చేసి ఆ తర్వాత దారిలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చేవాడు ఆయన. ఇది ఆయన దినప్రక్రియ. ఒకసారి ఈయన కాశీలో గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఈ రేవులు లేవు, ఈ మెట్లు లేవు, అప్పుడంతా ఇసుకే ఉండేది కేవలం. ఆ ఇసుకలో ఆయన గంగలోకి దిగబోతూ ఉండగా ఈయన కాలికి ఏదో గుచ్చుకుంది. ఇసుకలో ఏదో ఉంది, ఆ ఇసుకలో ఉన్న వస్తువు నా కాలికి గుచ్చుకుంది, ఏమిటా అని వెంటనే ఈయన కాలు తీసి చూశాడు. ఆ ఇసుకలో ఒక పుర్రె కనపడింది, ఎండిపోయిన మనిషి యొక్క కపాలం. ఈ తల ఉంది కదా, కాలిపోతే శ్మశానంలో అప్పుడు ఈ కపాలం ఓ పుర్రె కింద మారిపోతుంది సరిగ్గా కాలకపోతే, లేదా భూమిలో పాతి పెట్టబడిన వాడి యొక్క బుర్ర కూడా అప్పుడప్పుడు ఇసుకల్లోంచి బయటకు వస్తుంది. అలాంటి ఒక మానవ కపాలం కనపడింది. ఛీ, కాలికి కపాలం తగిలింది, హాయిగా స్నానం చేసి పవిత్రంగా పెడదామంటే అని అసహ్యించుకుని పారేయబోయి టక్కన అయిన నుదుటి రాతలు చదవగలడు కదా, అందుకని ఆ పురిని ఎడం చేత్తో ఎత్తి వీడి జాతకం ఎలా ఉంటుందో చూద్దామని చూశాడు. చచ్చిపోయిన వాడి జాతకం కూడా చూద్దాం అనిపించింది ఆయన. అప్పుడు ఆయన చూశాడు దాని మీద బ్రహ్మ ఏం రాశాడు ఆ కపాలం మీద, ఈ జాతకం కలిగిన వాడు దాదాపు 80 ఏళ్ళకి పైన బతుకుతాడు, వీడి జీవితం అంతా దరిద్రపు బ్రతికి ఎప్పుడు ముష్టితూ బతుకుతాడు, వీడికి పెళ్ళి ఉండదు, సుఖం ఉండదు, అలా నానా యాత్రలు పడి నలిగి 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 చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వీడిని ఎవరు పాతి పెట్టకపోతే వీడి శరీరం తనంత తానే భూమిలో కప్పడిపోతుంది. చచ్చిపోయిన 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీడి పుర్రె అవమానానికి గురవుతుంది, ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తింటుంది, స్త్రీ వల్ల అవమానం, ఆ తర్వాత స్వర్గానికి పోతుందని ఉంది. ఈ జ్యోతిష్కుడికి మతిపోయింది. బ్రహ్మకి ఏమన్నా వెర్రే లేక ఏమన్నానా అని బ్రహ్మదేవుడికే ఎసరెట్టాడు ఈయన. బ్రహ్మగారికి వెర్రేమిటి, బ్రహ్మ మహానుభావుడు, ఆయన ఏం రాస్తే అవుతుంది. కానీ ఈయనకి ఎందుకు అనుమానం వచ్చింది, ఎవడన్నా బతికున్నప్పుడు అవమానాలు పాలవుతాడు, వాడికి పెళ్ళు ఉండదు లేకపోతే ఇంకోటి ఉండదని రాశాడంటే అర్థం ఉంది. చచ్చిపోయిన 1000 ఏళ్ల తర్వాత పుర్రెకి అవమానం ఏంటండి, అందులో ఆడవాళ్ళ ద్వారా అవమానం ఏమిటి, ఆ తర్వాత అవమానం అయిపోయాక స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, ఏమిటో బ్రహ్మగారి రాత ఈ మధ్యన 50 ఏళ్ళు దాటి ఆయనకు కూడా కొంచెం ఏమైనా తేడా వచ్చిందేమో అనుకుని ఆ పుర్రె పారేయిపోయి ఎందుకైనా మంచిది బ్రహ్మరాత ఎలా ఉందో పరీక్షిద్దామని ఈ కపాలాన్ని పారేయకుండా ఈ పుర్రెని ఆ పక్కనే ఉన్న ఒక మర్రి తొర్రలో పెట్టాడు. మర్రి చెట్టు ఉంది అక్కడ, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంది, ఆ తొర్రలో ఈ పుర్రె బుర్ర పెట్టాడు. ఇంకెక్కడి నుంచి రోజు ఏం చేసేవట్ట, పొద్దుటే స్నానానికి వెళ్ళే ముందు ఓ మర్రి చెట్ట, మర్రిలో తొర్ర, తొర్రలో పుర్రె, ఎలా ఉన్నావు అనే పుర్రెని చూసుకుని అబ్బే ఇది ఇలాగే ఉంది అని మళ్ళీ స్నానం చేసి పుర్రెని ముట్టుకున్నాడుగా అందుకని హాయిగా స్నానం చేసి జపం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇలా ఒక 5-6 నెలలు గడిచింది. బ్రహ్మగారు రాసిన రాత నిజమవుతుందా అవదా అనుకుంటూనే ఉండేవాట్టు ఆయన. ఒక 5-6 నెలలు గడిచాక ఈయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో. ఆ స్నేహితుడు కూతురు పెళ్ళి, ఆ పెళ్ళికి వచ్చి ఓ 10 రోజులు ఉండి మమ్మల్ని దీవించి వెళ్ళు అన్నాడు ఆ స్నేహితుడు. అందుకని నేనేం చేశాడు భార్యకి చెప్పి నేను 10 రోజుల పాటు మా స్నేహితుడి యొక్క కూతురు పెళ్లి కడుతాను, ఈ 10 రోజులు ఇంట్లో పూజలు నువ్వే చెయ్యి అని ఇంట్లో ఉండే పూజా పురస్కారాల బాధ్యత అంతా భార్యకి అప్పగించి ఈయన పొరుగురు వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి హడావుల్లో పడిపోయి 10 రోజులు అన్నవాడు ఎక్క 15 రోజులు ఉండిపోయాడు. పూర్వం చక్క పల్లెటూళ్ళలో 5-6 రోజుల ముందు వచ్చేవారు, పెళ్ళయ్యాక 10 రోజుల తర్వాత వెళ్ళేవారు. ఇప్పుడేముంది పెళ్లి పొద్దున సాయంకాలానికి అసలు ఏం ఉండదు, అక్కడ మండపమే ఉండదు, టెంపరీ మండపాలు వేసుకుంటున్నాం కదా. పెళ్ళికి 1 గంట ముందు అవన్నీ రెడీ అయిపోతాయన్నమాట టెంట్. ఆ టెంట్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి వంట చేస్తారు, ఇంత భోజనం చేస్తాం, ఈ పెళ్ళి అంతా వెళ్ళాక ఆ టెంట్ మిగులుతుంది, ఇంకేం ఉండదు. ఎంగిరాకులు తప్ప అంత నిమిషాల్లో అయిపోతున్నాయి. కానీ పూర్వం చక్క 10 మంది వచ్చి పోయేవారు. ఈయన కూడా అలాగే 15 రోజులు ఉన్నాడు. అయిపోయాక ఇంటికి వచ్చాడు. పొద్దుటే లేచి గంగానది స్నానానికి బయలుదేరుతూ ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చరికి, ఓహో మై డియర్ ఫ్రెండ్ ఇందులో ఉన్నాడు కదా అనుకుని ఆ మర్రి త్వరలో చెయ్యేట పుర్రి కోసం వెతికాడు. ఎక్కడ పుర్రి కనపడలా. ఎంత వెతికినా లోపలికి బుర్ర పెట్టి చూసినా అందులో పుర్రి కనపడకపోతే ఈయనకి మతిపోయింది. ఇట్లా బుర్రగొక్కుని నా స్నేహితుని యొక్క పుర్రి ఇందులో ఉండాలి, వీడు కనపడ్డే ఏమైపోయింది అనుకుని మనశ్శాంతి లేక అలాగే ఏదో స్నానం కానిచ్చాడు, జపం కానిచ్చాడు, శివదర్శనం కానిచ్చాడు. ఎందుకంటే ఈయనకి జపం మీద దృష్టి వెళ్ళడంలా, నా పుర్రే ఏమైంది, నా పుర్రి ఏమైంది, బ్రహ్మరాత్ ఏమైంది అనుకుంటూ ఉండడం వల్ల సరిగ్గా జపం చేయలేకపోయాడు. అలాగే జపం పూర్తి చేశాడు. మొత్తం మీద వాళ్ళ ఆవిడేమో విస్తరాకు వేసి అన్నం వడ్డించింది. ఈయన అన్నానికి కూర్చున్నాడే కానీ భోజనం చేయలేకపోతున్నట్ట. అలా మెతుకులు కలుపుతున్నాడు, ఏదో ఆపోసిన పెట్టాడు, అన్నం కలుపుతున్నాడు, పప్పు కలుపుతున్నాడు, అన్యమనస్కంగా ఉన్నాడు. అనాశాసిత దుఃఖితే మనసి సర్వం అసహ్యం అని ఒక సామెత ఉంది. అంటే మనస్సు నిలకడ లేకపోతే, మనశ్శాంతి లేకపోతే అటువంటి వాడికి అన్నీ అసహ్యంగానే ఉంటాయి. మన మనస్సు బాగుంటేనే ఏదైనా మాట్లాడగలం, మనస్సు బాగుంటే పూజ చేయగలం, మనస్సుకి ప్రశాంతంగా ఉంటే, నమ్మకం ఉంటే అప్పుడు తినగలం, నిద్రపోగలం. ఈ మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు మీరు ఇంక ఏం తినలేరు, పూజ చేయలేరు, నిద్రపోలేరు. అలా అయిపోయింది ఈయన పరిస్థితి. ఈయన అన్నం మెతుకులు కెలుకుతూ తినకుండా ఉంటే వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ, మీరు ఎందుకు అన్నం తినటం లేదో నాకు తెలుసులేండి అంది. వెంటనే టక్కని చూసి, నేను ఎందుకు అన్నం తినటం లేదో నీకేం తెలుసు అన్నాడు. నాకు తెలుసు అంది. ఏమిటో చెప్పగా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు అన్నీ తెలుసండి, మీరు నాకు తెలియకుండా రహస్యంగా యవత్తునో పెళ్లి చేసుకున్నారట కదా, దాంతో ఎక్కడో కాపురం పెట్టారట కదా అంది. ఈయనకి బుర్ర పగిలిపోయినట్టయింది. ఈ వయస్సులో నేనేమిటి, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఆ పెళ్లి చేసుకుంటే ఆవిడ పోవడం ఏమిటి, నిజం చెప్పే ఏమిటి అంటే, ఏం లేదండి, ఈ చుట్టుపక్కల జనం అంతా చెప్పారు మీరు యవత్తునో నాకు అన్యాయం చేయడానికి రెండో దాన్ని పెళ్లి చేసుకున్నారట, అది అన్యాయంగా చచ్చిపోయిందిట, అర్ధాంతరంగా చచ్చిపోతే దాన్ని తగలబెట్టి దాని మీద భ్రాంతి తీరక దాన్ని పుర్రి పట్టుకొచ్చి మర్రి త్వరలో పెట్టి రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు చూసుకుంటున్నారట. నా సవతి పుర్రిని మీరు చూసుకుంటున్నారులేండి, నాకు తెలుసులండి, మీకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఇదేం బుద్ధి అండి మీకు, మదనష్ట బుద్ధి, నాకు ఎలా ద్రోహం చేశారండి అంది. ఈయన బుర్ర పగలగొట్టుకుని, వసే నేను ఎంత గొప్పవాడో నీకు తెలుసు కదా, ఏదో కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఓ మంచి కచ్చెప్పాడరు కూడా కథలో ఒక ముక్క తీసుకుని 100 సార్లు స్క్రోలింగ్ చూపిస్తాడు, దాంతో జనం ఏమనుకుంటారు, వీడేదో మన తిట్టాడు అనుకుని లేనిపోయిన యుద్ధానికి వస్తారు. అలా 2 క్లిప్పింగులు చూపించి ప్రజల మధ్య తగాదా పెట్టేలాగా తయారయ్యేవేమిటి నువ్వు అన్నాడే పూర్తిగా వినకుండా. అనగా ఏమిటండి అంది, నిజం చెబుతున్నాను, నేను జ్యోతిష్కుడిని, ఆ విషయం నీకు తెలుసు కదా, నుదుటి వ్రాత చదవగలను, అది నీకు తెలుసు కదా, అందువల్ల చెబుతున్నా విను, ఆ చచ్చిపోయింది ఆడది కాదు, మగాడు వాడు, ఇప్పుడు కాదు ఎప్పుడో 1000 క్రితం చచ్చిపోయాడు బ్రహ్మగారు. ఆ నుదుట వీడు చచ్చాక మళ్ళీ 1000 ఏళ్ల తర్వాత వీడికి అవమానమని, ఆ తర్వాత స్వర్గమని రాశాడు. అదేమిటో పరిశీలిద్దామని నేను ఆ పుర్రె నా కాలికి తగిలితే తీసి త్వరలో పెట్టా. ఇంతకీ వెర్రిదానా, ఆ పుర్రిని నువ్వేం చేసావంటే మీరు పెళ్లికి వెళ్ళేదాకా ఎదురు చూశా, ఎందుకంటే మీరుండగా రోజు ఆ పుర్రి దగ్గరికి వెళ్తే బాగుండదు కనుక, మీరు అలా ఊరు దాటగానే నేను అక్కడికి వెళ్ళి కసి కొద్ది ఆ మర్రి చెట్టు త్వరలో చెయ్యెట్టి, వసే సవతి నా మొగుడిని బుట్టలో వేసుకుంటావా అని దాన్ని పట్టుకొచ్చి కణకణకణలాడే నిప్పులు గుండంలో కాల్చి దాని మీద పేడ కొట్టి చెత్త కొట్టి రోట్లో వేసి మెత్తగా ముద్ద కింద చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని పట్టుకెళ్ళి గంగానదిలో కలిపేశానండి. వెంటనే ఈయన బ్రహ్మదేవుడు నీకు నమస్కారం అన్నాడు. అదేమిటండి అండి, మరి ఏమిటి, చచ్చిపోయిన 1000 ఏళ్ల తర్వాత ఆ పుర్రికి అవమానం అంటే ఏమిటో అనుకున్నాను, అది ఆడదాని చేతులు అవమానం అంటే ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది, నేనే తీసుకెళ్ళి పుర్రిని త్వరలో పెట్టా, నీకు వెర్రి మొర్రి పట్టి వెనక ముందు చూడకుండా కసి కొద్దీ ఆ పుర్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు, ఏ డిక్షనరీ ఇవ్వడు అని తిట్లు తిట్టడం, అలా తిట్టావు, కసి కొద్దీ దాన్ని చితక్కొట్టావు, పేడ కొట్టావు, నిప్పుల గుండలో కాల్చావు, మరి ఇదంతా అవమానమేగా. 1000 ఏళ్ల తర్వాత పుర్రికి కూడా అవమానం వచ్చింది. ఆ తర్వాత ఏం చేసావు, ఆ చూర్ణముని గంగానదిలో కలిపావు. మన శరీరంలో ఎముకలు కానీ చితాభస్మం కానీ ఇవేమైనా గంగానదిలో కలిసిపోతే వాడు వెంటనే నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి పోతాడు, అందువల్ల నీ ద్వారానే వాడు స్వర్గానికి వెళ్ళాడు. ఈ విధంగా నా ద్వారా నీ ద్వారా బ్రహ్మగారు తాను రాసిన రాతను నిజం చేశాడు, అందుకనే బ్రహ్మకి నమస్కారం అన్నాడు. అందుకే నుదుట వ్రాసిన వ్రాతని ఈ సృష్టిలో ఎవ్వరూ మార్చలేము, అందువల్ల ఈ కుర్రవాడి రాత మారదు. వీడు ఇప్పుడు చచ్చిపోవాలి ఏడాది నిండితే, కానీ మనం యోగులం తపస్సంపన్నులం చిరంజీవీ భవాన్ని దీవించాం కనుక వీడికి ఆయువు రావాలి. ఎలాగా అంటే నారదుడు అన్నాడు, దీనికి ఒకటే టెక్నిక్ ఉంది, మనం వీడిని కాపాడలేం కానీ బ్రహ్మ కాపాడగలడు, ఈ రాత రాసేది ఆయనే కనుక మీరు మారు మాట్లాడకుండా ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి బ్రహ్మగారు కళ్ళు మూసుకుని జపంలో ఉన్నప్పుడు ఎదురుగుండా నిలబెట్టండి అన్నాడు. బ్రహ్మ ఎప్పుడు కళ్ళు మూసుకుంటాడో రోజు నారదునికి బాగా తెలుసు, ఎందుకంటే ఈయన బ్రహ్మ మానస పుత్రుడు కనుక. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మ సరిగ్గా కళ్ళు మూసుకుని ఒక క్షణకాలం జపంలో ఉండగా ధ్యానంలో ఉండగా ఎదురుగుండా నిలబెట్టి, ఆ సమయంలో బ్రహ్మదేవుడు భూలోకంలో ఉన్నాడు కాబట్టి, అదే బ్రహ్మలోకానికి అయితే కుర్రాడు వెళ్ళలేడు అప్పటికి, అందుకని భూలోకంలో రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర పుష్కరం అని ఒక క్షేత్రం ఉంది, ఆ క్షేత్రం దగ్గర బ్రహ్మ ఆ సమయంలో యజ్ఞం చేస్తున్నాడు, అందుకే బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్లారు. బ్రహ్మ కళ్ళు విప్పి ఎదురుగుండా ఉన్న కుర్రవాడు దండం పెట్టగానే ముచ్చట పడిపోయి కల్పాంత చిరజీవి భవ అన్నాడు. పైగా ఇంకా మామూలు చిరజీవి కాదు, కల్పాంతం, కల్పం అంటే చాలా పెద్దది, ఇంకా ఇవంటే నాలుగు యుగాలు, కల్పం అంటే మాటల 432,000 సంవత్సరాలు కలియుగం, ఈ ఇప్పుడు మనం ఉన్న కలియుగానికి 432,000 సంవత్సరాలు, దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం, ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 1,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు కృతయుగం, మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం, ఇలాంటివి 1,000 యుగాలైతే బ్రహ్మగారికి ఒక పగలు, ఇలాంటి ఇంకో 1,000 యుగాలైతే బ్రహ్మగారికి ఒక రాత్రి, అంటే బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,000×43,20,000 సంవత్సరాలు, ఇంతకీ బ్రహ్మగారికి ఒక్కరోజు. అలాంటి బ్రహ్మాయువులు, బ్రహ్మగారికి ఆయువు ఎంతో తెలిసిన 360 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం, అంటే బ్రహ్మగారికి ఒక ఏడాది అంటే మన మానవ కాలమానం ప్రకారం 360×2,000×43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక ఏడాది, అలాంటి 100 ఏళ్ళు బతుకుతాడు ఆయన, అంటే ఒక 100×360×2,000×43,20,000 సంవత్సరాలు ఇది బ్రహ్మగారి ఆయువు. ఒకసారి ఇంటికి వెళ్ళాక క్యాలిక్యులేటర్ ఉంటే చూస్తే ఏ క్యాలిక్యులేటర్కి ఈ సంఖ్య అందదు, అంతకాలం గడిస్తే దానికి ఒక కల్పం అని పేరు, ఆ కల్పం వరకు నువ్వు జీవించని దీవించాడు బ్రహ్మగారు అనగానే ఇప్పుడు నారదుడు ఋషులు పకపక నవ్వారు. ఓయ్ బ్రహ్మదేవ, బ్రహ్మాయువు ఇచ్చావు అతనికి, కానీ అతని ఆయువును నువ్వే రాశావు నుదుట, ఈ ఏడాది నిండితే ఆయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోవాలని రాసింది నువ్వే, ఇప్పుడు నీ ఆయువు ఇచ్చావు, ఈ రెండింటిలో ఏది నిజమనగానే అప్పుడు బ్రహ్మగారు, మనమైతే ఒక బుర్ర కొక్కుంటాం ఏదని అన్నాక, ఆయనకు 4 బుర్రలు కొక్కున్నాడు కిరీటం తీసి మరీని, ఏదో కారణం లేకపోతే నేను దీవించను, ఒక పక్కన నుదుటేమో అల్పాయుషు రాశాను, దేవనేమో కల్పాయు అన్నాను, ఇప్పుడు ఏం చెయ్యాలి, నా దేవన నిజమవ్వాలి, నా రాత కంటే దీవనకే ఎక్కువ విలువ ఉన్నది అనుకుని కాశీ విశ్వేశ్వరుడు కరుణాస్వరూపుడు, ఈ పిల్లవాడిని కాశీకి పంపండి, అక్కడ యథాశక్తిగా ఈశ్వర దర్శనం చేయించండి, విశ్వేశ్వర దర్శనం, ఆ తర్వాత గంగానదీ తీరంలో ఒక లింగ ప్రతిష్ఠ చేసి ఆ లింగాన్ని పూజించమనండి, శివలింగ పూజ చేసిన వాడు భక్తితో శ్రద్ధతో పూజ చేసిన వాడు తప్పక మహాయువు అవుతాడు అన్నాడు ఆయన. వెంటనే మృకండ మహర్షి పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ పిల్లవాడిని తీసుకుని కాశీకి నేనే పెడతానంటే ఎవ్వరు వద్దు, నేను ఒంటగా పెడతానన్నట్టు, ఏం ధైర్యం అండి, అలా ఉండాలి ధైర్యం అంటే, ఈ కుర్రాడు ఎవడో అలా మార్కండేయుడే ఉన్నాడు. పిల్లల్లో శివభక్తి ఉంటే వాళ్ళని ఏ మృత్యువు ఏమీ చేయలేదు, నేను ఒంటరిగా పెడతాను, మహాత్ముడు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాను, మీరెవరు వద్దు, మీరు నాకు కూడా వచ్చారంటే ఒకవేళ పొరపాటు నాకు కష్టం వస్తే మీరు తట్టుకోలేరు, తల్లిదండ్రులు పిల్లలకి కష్టం వస్తే చూచి ఓర్చుకోలేక ఏడుస్తారు, ఒంటరిగా పెడతానని కాలి నడకన ఈ పిల్లవాడు హుటాహుటిన పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రం చేరాడు. చిన్న పద్యంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో కాశీ గొప్పతనాన్ని రాశాడు, భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి భక్తి ఒక యోగం. ఈ భక్తి తన కాలు పెట్టిన స్థలం వారణాసి. అంటే వారణాసిలో భక్తి ఎప్పుడూ నిరంతరం వర్ధిల్లుతుంది. ఇంకా మనం పుట్టాక ఒకటే రెండు ఎన్ని పాపాలు చేస్తున్నాం? భవదురితములు అన్నారు. అంటే పుట్టుకతో చేసిన, పుట్టాక చేసే మహాపాపాలు. ఈ జన్మెత్తాక మానవుడు అన్నాక ఏదో ఒక దోషం చేయకుండా ఉండలేడు. అయితే మీలాంటి పుణ్యాత్ములు కొద్ది దోషాలు చేస్తారు, శివనామస్మరణ చేసి మోక్షం పొందుతారు. ఏ కొంతమందికి ఏముంది, వాడు దుర్మార్గుడు, వీడు పాపాత్ముడు, ఒకడి మీద ఒకళ్ళు పట్టడం పూర్తిగా వెండ ఉండదన్నమాట. ఈ రోజుల్లో పూర్తిగా వీలే సహనం పోయి ఎంతసేపు ఇతరులను ఎలా పడగొడదామా, ఎలా పడగొడదాం అనుకుంటారు. ఒక పౌరాణికుణ్ణి తిడితే కొన్ని వేల లక్షల సంవత్సరాలు నరకానికి ఎడతారు. మీకు కావాలంటే చూసుకోండి, పురాణజ్ఞుడు ఎంత గొప్పవాడో అతి పవిత్రమైన నారద పురాణంలో చెప్పారు, మార్కండేయ పురాణంలో చెప్పారు, భాగవతంలో అయితే పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు అని సూత మహర్షిని సౌనకాది మహర్షులు ప్రత్యేకంగా ప్రార్థించారు, దీవించారు. పౌరాణికుడి యొక్క విలువ ఎంత గొప్పదో భాగవతం కూడా చెబుతోంది. సూత మహర్షి పురాణం చెబుతూ ఉంటే పొరపాటున ఆయన లేవలేదని బలరాముడు ఆయన చంపి బ్రహ్మహత్యా పాపం మూటగట్టుకుని ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఆయన కొడుకుని బతికించి ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. కాబట్టి అనుక్షణము పెద్దలను తిట్టడం లాంటి మహాపాపాలు ఎంతోమంది చేస్తారు. ఈ పాపములు అనేటటువంటి శత్రువులను నరికి అవతల పారేసే కత్తి వారణాసి. అనగా మనం చేసే పాపములు మనకి శత్రువులు. ఈ శత్రువులు చావాలంటే కత్తి కావాలి. ఆ కత్తి మామూలు కత్తి కాదు, అదే వారణాసి. వారణాసిలో స్నానం చెయ్యి, లేక వారణాసిలో అడుగుపెట్టు, నీ పాపములన్నీ నశిస్తాయనడానికి ఇంత మాట చెప్పాడు ఆయన. ఆకాశ గంగా తీరంలో, పక్కన పక్కన గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, గంగానది తీరంలో వెలసిన దివ్యక్షేత్రం వారణాసి. ఇంకా పవిత్ర క్షేత్రములలో ఇంత గొప్ప క్షేత్రం మరొకటి లేదు, అటువంటి దివ్యక్షేత్రం వారణాసి. ఆ క్షేత్రానికి వెళ్ళిన వాడు తప్పక ముందు కాశీలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి. గంగానది స్నానం చేయకుండా దేవతార్చన చేయకూడదు గనక. మార్కండేయుడు చిన్నవాడైనా అతనికి జ్ఞానం ఉన్నది గనక, భగవంతుడిచ్చిన వరం ఉన్నది గనక, ఆయన వెళ్ళి గంగానది తీరంలో ఉన్న మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాడు. ఆ తర్వాత ఎప్పుడు కాశీ వెళ్ళిన వాడు ముందు డుంఠి విఘ్నేశ్వరుని పూజించాలి. గణపతి పూజ చేయకుండా ఏ పూజ చేయకూడదు. అందులో విఘ్నేశ్వరుడు అక్కడ చాలా పేర్లతో ఉన్నాడు. అందులో ఒకటి డుంఠి విఘ్నేశ్వరుడు. ఆ డుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కరించి ఎంత గరిక ఇస్తే వాడు ఏమనుకుంటే పని అయిపోతుంది. పూర్వం ఎవరన్నా నాయకులు కావాలనుకున్నప్పుడు, మహారాజా పదవి వంటి పదవులు కావాలనుకుంటే కాశీ వెళ్ళి డుంటి విఘ్నేశ్వరుని గరికతో అర్చించేవారు. ఆయనకి గరిక పూజ చేస్తే అనుకున్న పదవి వచ్చేస్తుందన్నమాట. అందుకే ధర్మరాజు గారు వారణాసి వెళ్ళినప్పుడు నాకే గండం రాకుండా నా హస్తినాపుర సింహాసనం నాకు కావాలి అని అక్కడికి వెళ్ళి లక్క ఇంట్లో తగలబడ్డానికి ముందన్నమాట గణపతిని ప్రత్యేకంగా గరికతో పూజించాడని మంత్రశాస్త్రం చెబుతోంది. ఆ పూజ వల్లే ఆయన లక్క ఇంట్లో తగలబడకుండా తప్పించుకుని వెళ్ళగలిగాడు. ఆ తర్వాత స్వయంవరంలో ద్రౌపది వారికి లభించింది. ఎన్ని కష్టాలు వచ్చినా గట్టెక్కారు, చక్రవర్తి అయ్యాడు ధర్మరాజు. అది ఆ డుంటి విఘ్నేశ్వరుని మహిమ. ఈసారి ఎప్పుడైనా అక్కడికి వెడితే విఘ్నేశ్వరుని గరికతో పూజించండి. ఇంకొక దూర్వా యుగ్మం ఇచ్చామంటే, రెండు గరిక పోతలు ఇచ్చామంటే ఆయన సంతోషించి మంచి పదవులు ఇస్తాడు, ఆయువు ఇస్తాడు. అందుకే మార్కండేయుడు గణపతిని పూజించి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళాడు. ముందు అమ్మని పట్టుకోవాలి గనక. అన్నపూర్ణని పూజించి ఆ లోపలున్న సూర్యభగవాను లోలార్కుణ్ణి, కుబేరుడు ప్రతిష్ఠించిన విగ్రహం ఉన్నది, ఆ కుబేరుణ్ణి చూచి ఆపై అక్కడి నుంచి శనైశ్చరుడు ఉన్నాడు ఆ లోకల, శనికి దండం పెట్టాక అప్పుడు ఈశ్వర దర్శనానికి వెళ్ళాడు. చుట్టూ ప్రదక్షిణ చేశాడు, విశ్వేశ్వరుడికి నమస్కరించాడు. కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలంటే కష్టం కదా, ఎందుకంటే ఎంతోమంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అందుకే ఈశ్వరుణ్ణి అర్చించి యథాశక్తిగా అక్కడి నుంచి బయలుదేరి గంగానదీ తీరానికి వెళ్ళాడు. ఇప్పుడు అది ఇంచుమించుగా కాశీకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి గంగా తీరంలో ఇప్పుడున్న లింగం ఉందే, ఆ లింగస్థానంలో ఓ ఇసుకతో ఒక లింగం తయారు చేశాడు. సైకత లింగం అంటుందని, శకత అంటే ఇసుక, శకతతో ఒక లింగం చేయటం వల్ల దానికి సైకతం అని పేరు వచ్చింది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, శకత అంటే ఇసుక, దానితో చేయబడితే సైకతం. ఆ సైకత లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మంచి పూలమాల చుట్టి భక్తితో నమస్కరించాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉచ్చైహిస్వరంతో పెద్ద కంఠంతో ఆయన జపం చేశాడు. ఇంకా ఏడాది దగ్గరకు పడింది, మృత్యువు దగ్గరకు వచ్చింది, ఆయనకి ప్రాణాపాయ స్థితి వచ్చింది. వెంటనే యముడు ఏం చేశాడు, యముడు సాధారణంగా తానంతా తాను రంగంలో దిగళ్ళండి, అల్పాయుష్కుల్ని తీసుకుపోవటానికి యమకింకరుల్ని పంపుతాడు. మహాపాపాత్ములైతే ముగ్గురిని పంపాలి, కానీ ఇతడు పాపాత్ముడు కాదు, శివభక్తుడు, పరమపుణ్యాత్ముడు, అయినా అల్పాయుష్కుడు కదా, అందుకని ఇద్దరు కింకరులను పంపాడు. ఆ ఇద్దరు యమకింకరులు నల్లని శరీరంతో నెత్తి మీద కొమ్ములతో ఉన్నారు. యమకింకరులు చాలా భయంకరంగా ఉంటారు. ఎక్కువ పాపాలు చేస్తే, ముఖ్యంగా నాలాంటి వాడిని తిడితే చివరి రోజుల్లో ఆ యమకింకర దర్శనం అవుతుంది. యమకింకరులు ముగ్గురిని చూడాలంటే ఏం లేదు, పొద్దున సాయంకాలం దాకా పద్మాకర్ గారు దుర్మార్గుడిని పెట్టేయండి ఫేస్బుక్లోనూ ఎక్కడో. ఇంకేముంది, శరీరం విడిచిపెట్టేస్తాం తొందరగా, కొద్ది రోజుల్లో చక్కగా యమకింకర దర్శనం కూడా అవుతుంది. యమకింకరులు కనపడేటప్పుడు పాపాత్ములు పట్టుకుపోవడానికి నల్లని శరీరంతో నెత్తి మీద కొమ్ములతో పెద్ద పెద్ద కోరలతో కనపడతారు. దారుణ నేత్రులు, వికట దముష్ట్రులు, ముద్గర పాశహస్తులు, ఘోరతరానన స్ఫురిత కోపులు. యమకింకరులు ఎలా ఉంటారో మారణ మార్కండేయ పురాణంలో, ఇది మార్కండేయ పురాణంలో పద్యం, ఇక్కడే వరంగల్లులో పూర్వం కాకతీయుల సామ్రాజ్య కాలంలో ప్రతాపరుద్ర గణపతి దేవ మహారాజు గారికి ఒక సేనాధిపతి ఉండేవాడు. ఆయన పేరు గన్నయ్య సేనాని. ఆ గన్నయ్య సేనాని ఆస్థాన కవి మారణ, తిక్కన గారి శిష్యుడు. ఈ మారణ వరంగల్లు ఆస్థాన విద్వాంసుడు అనమాట, ఓరుగంటికి. అక్కడ సంస్కృత మార్కండేయ పురాణాన్ని పద్యకావ్యంగా రాశాడు, అద్భుతంగా రాశాడు. 1190వ సంవత్సరంలో రాశాడు దీన్ని. అంటే అప్పుడే దాదాపుగా మనకి ఇప్పటికీ 1000 సంవత్సరాలు గడిచిపోతుంది. అందులో మార్కండేయ పురాణంలో చాలా అద్భుతంగా మార్కండేయుడు గొప్పతనం, మార్కండేయుడు చెప్పిన కథలు, యమకింకరులు ఎలా ఉంటారో, యమలోకానికి ఎలా పెడతామో, ఎవరం పెడతామో తెగ రాసేసాడు. అసలు మొత్తం మార్కండేయ పురాణం చాలా గొప్పది. అది కూడా మార్కండేయుడు చెప్పడం వల్ల దానికి అంత విలువ వచ్చింది. అందులో ఈ పద్యం ఉంటుందన్నమాట. పెద్ద భయంకరమైన కళ్ళతో ఉంటారు యమకింకరులు, ఇంత మిడిగొట్లతో, పెద్ద పెద్ద కోరలతో ఉంటారు, చేతిలో ముద్గరాలు పట్టుకుంటారు, అంటే ముళ్ళగదలు పట్టుకుంటారు, యమపాశాలు ఉంటాయి, ఆ తాడుతోటి ప్రాణాన్ని కట్టేస్తారు. ప్రాణం కనపడదు కదా, అందుకే దాన్ని మనం ఈ తాళ్లతో కట్టలేము. ఇలాంటి తాళ్లతో కట్టడానికి ప్రాణం కనపడదు. అందుకే యమపాశము అని ఒక ప్రత్యేక పాశం ఉంటుంది. ఆ పాశము ఆత్మని బంధించగలదు. అటువంటి పాశములు పుచ్చుకొని వచ్చారట, ఎర్రని నేత్రాలతో ఉన్నారు అటువంటి వాళ్ళు. పళ్ళు పటపట కొరుకుతూ, మా యమధర్మరాజు ఆజ్ఞాపించాడు కనుక ప్రాణం పట్టుకుపోతామని ప్రాణాన్ని తీసే ముందు ఈ శరీరధారుల దగ్గరకు వస్తారు, శరీరుల దగ్గరకు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చి ఈ కుర్రాడైన మార్కండేయుని చూచారు. దూరం నుంచి చూడడంతో అతని శరీరం అంతా ఎర్రని కాంతితో, అగ్ని వంటి కాంతితో మెరిసిపోతూ వీళ్ళని భయపెట్టిందిట. ఉత్తప్పుడైతే, ఎవరికైనా ఆయువు తీరితే ఈ కింకరులు దర్జాగా దగ్గరకు వెళ్ళి వాడి మీద చెయ్యేసి వాడి ప్రాణమున్న స్థానంలో ఈ యమపాశం విసిరి ప్రాణం లాగుతారు. కానీ కుర్రాడు శివాలయంలో ఉన్నాడు. ఆలయం అంటే ఉంది, చుట్టూతో చిన్న కంచె వేశాడు, దాని మీద ఒక చిన్న తాటాకు పాకేశాడు, ఇసుక లింగం అది. ఆ లింగాన్ని కౌగిలించుకుని శివశివ అంటుంటే అతని శరీరం అగ్నిలా మారిపోయిందిట. ప్రస్తుతం మార్కండేయుడి యొక్క శరీరం అగ్ని ఎలా అద్దగద్దగద్దగా మండుతున్నప్పుడు వెలుగుతుందో అలా వెలిగిపోతున్నాడు. అందుకని వీళ్ళు దగ్గరికి వెళ్ళలేక వణికిపోయి దూరం నుంచి యమపాశం విసిరారు. ఆ యమపాశం అక్కడికి వెళ్లకుండా వెనక్కి తన్నుకొచ్చిందిట. వీళ్ళు ఎంత ప్రయత్నించినా వీళ్ళు వెళ్ళలేకపోయారు. యమపాశం వెళ్ళి ఆ కుర్రవాణ్ణి చుట్టుకోలేదు. బాబోయ్, వీడెవడం మహా తపస్యాలి, ఇంత తపస్యాలిని, ఈ మహాత్ముణ్ణి మనం వధించలేము అని భయపడి పరుగు పరుగున యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, నువ్వు చెప్పినట్టే మార్కండేయుడి యొక్క ఆయువు తీద్దామని వెళ్ళాం, పాశం విసిరాం, అబ్బే మా పాశములు వెనక్కి తన్నుకొచ్చాయి, మా చట్టాలు అక్కడ పనిచేయలేదు, అదేమి కాంతి అతని దగ్గర, మరి ఏం చేస్తున్నాడో తెలియదు కానీ శివలింగాన్ని కౌగిలించుకుని గొణుగుతున్నాడు. ఆ గొణుగుడు అనుకున్నారు వీళ్ళకి నమశివాయ వినబడక, లోపల లోపల నమశివాయ అంటున్నాడు కదా, అది వినబడక ఏదో గొణుక్కుంటున్నాడు. ఆ గొణుగుడు శబ్దం వచ్చినప్పుడల్లా అతని ముఖం అగ్ని జ్వాల వలె ఎర్రగా మెరిసిపోతుంది. మేము భయపడ్డాం, మా శక్తి సరిపోదు, ఆ బాలుడి ప్రాణం తీయలేం, కావాలంటే నువ్వే వెళ్ళన్నారట. ఓ రజ్ఞానులారా, ఒక కుర్రవాడి ప్రాణం తీయలేక ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారా? ఇలా అయితే మన యమలోకం పరువు ఏమైపోతుంది? బ్రహ్మరాసిన రాత తప్పడానికి వీలు లేదు, ఇప్పుడే నేను నా మహిష వాహనం మీద పెడతాను, వాడి ప్రాణం తీస్తాను అని దున్నపోతెక్కి ఆయన బయలుదేరాడు. ఇంకా అక్కడి నుంచి హుటాహుటిని వచ్చాడు. లోపల మార్కండేయేశ్వరుడు నమశివాయ అంటుంటే, మార్కండేయ నువ్వు బాలుడివి, నా దగ్గరికి రావలసిన సమయం వచ్చింది, ఆ శివుణ్ణి వదిలిపెట్టి నా దగ్గరికి రా అన్నట్ట. బుజ్జగిస్తూ వచ్చేస్తే ప్రాణం తీసి పట్టుకుపోదామని. ఒక్కసారి మార్కండేయుడు తల తిప్పి చూశాడు. భయంకరాకారంతో మహిషవాహనం మీద భీకరంగా ఉన్న ఎర్రని నేత్రాలతో ఉన్న యముడిని చూడగానే ఒక్క క్షణం వణికిపోయి శివుని గట్టిగా పట్టుకుని శివశివ శివశివ అన్నాడు. నాయనా బాల బయటికి రా, ఈయన రాలేదు. అతను అరిచే కొద్దీ అరుపులు వినపడకుండా ఉండడానికి యముడు గట్టిగా గట్టి కేకలు వేస్తున్నట్టుగా కేకలు వినపడకుండా ఉండడం కోసం ధ్యానం మొదలెట్టాడు ఈయన.
వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం.
శంభుడికి నమస్కారం. ఆయన ఎటువంటి వాడు? ఉమాపతి. ఉమా అంటే పార్వతి, పార్వతి వల్లభుడు ఆయన. సురగురుం, గురువు అనే శబ్దానికి తండ్రి అని కూడా అర్థం. సురగురుడు దేవతలకి కూడా తండ్రి, దేవతలను సృష్టించిన వాడు, వాళ్ళకు కూడా బోధించేవాడు. వందే జగత్కారణం, ఈ సృష్టి ఏర్పడాలంటే ఏదో కారణం ఉండాలి, కారణం లేకుండా ఎవరిని పుట్టించడు ఆయన. అలాంటి కారణం ఆయనే, ఈ జగత్తు పుట్టడానికి మూల కారకుడు ఆయన, ఆయన లేకపోతే జగత్తే లేదని అర్థం. ఇంకా మెడలో మనందరం చక్కగా ఏవో గొలుసులు వేసుకుంటాం, కొంత బాగా డబ్బు ఉంటే మెడండి ఇంత పథకాలు వేసుకోవచ్చు, ఓ మాదిరి వాడి చిన్న గొలుసు వేసుకోవచ్చు, అది కూడా బంగారం గొలుసు లేకపోతే వెండి గొలుసు, వెండి లేకపోతే మొండి గొలుసు, ఏదో ఒకటి మొత్తం మీద. ఈ మధ్యకాలంలో ఏది గొలుసో ఏది పులుసో తెలియదు. పాపం మన దొంగాడు ఎంత ఉత్తరం రాశాడు మా ఇంటి పక్క వాళ్ళకి, ఏమని అడ్రస్ కూడా తెలుసుకున్నట్టున్నాడు. ఎందుకన్నా మీకు, మీ బతుకులు చేయడా అని తెగదిట్టేశాడు. ఏమిటి అనుకున్నాను నేను, ఆ పక్క వాళ్ళు రోల్డ్ గోల్డ్ వేసుకెళ్ళారట, వీడు ఆ మెళ్ళం అని కత్తిరించాడు, పర్సు పట్టుకుపోయాడు, పర్సులో విజిటింగ్ కార్డు ఉంది, అడ్రస్ ఉంది, అందుకని తెగతిట్టేసి ఏమన్నాడు, ఏ బస్సు ఎక్కేటప్పుడు ఆ మాత్రం ఒక్క బంగారం గొలుసు కూడా వేసుకోలేరా, మాలాంటి దొంగలం ఏమైపోతాడు, రేపు పొద్దున ఎలా బతుకుతాం. అన్నీ గిల్టు రగలేనా అని తిడుతూ ఆ గిల్టు రగలకు ఉత్తరం రాశాడు. పాపం దొంగల కోసం ఒక గొలుసు వేసుకుంటారా పాపం అనిపించింది నాకు. చివరికి ఇంకేం చేస్తాం, లేకపోతే వాడు తిడుతున్నారు, ఇదో పెద్ద సమస్య అయిపోతుందని తెలిసిన నిజంగా జరిగింది. ఓసారి ఒక ఆయన, మా చిన్నప్పుడు నేను 1979 కవాడీగూడలో చదువుకున్నాను, 79 కవాడీగూడ దగ్గర కల్పన టాకీస్ దగ్గర పక్కన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను. ఎప్పుడో 79 ఆ రోజుల్లో అసలు సికింద్రాబాద్లో జనం ఎక్కడున్నారండి బాబు, రాత్రిపూట చీకట్లో సికింద్రాబాదు వేపు పెడితే భయం వేసేది. మీకు ఆ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ఉంది కదా శివం వేపు, ఆ సందులోకి నేను మా పెద్దనాన్నగారు, మా పెద్దనాన్నగారు అంటే ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోయేవాడు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో, ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళాలంటే రాత్రిపూట వాకింగ్కి వెడితే 8 దాటితే భయం వేసేది. మలక్పేట అవి ఎలా ఉండేవి మీకు తెలుసు కదా, 79 ఆ రోజుల్లో అంత కేకారణ్యంలో ఉండేవి, మనుషులు తక్కువగా విసిరేసినట్టు ఉండేవారు. దూరదర్శన్ దగ్గరికి రామంతపురం వెళ్ళాలంటే ఏమైపోయేవాళ్ళం మనం, అటువంటి భయంకర వాతావరణం అన్నమాట. ఆ రోజుల్లో ఓ స్కూటర్ మీద మా వరుసకు ఒక ఆయన బావ అవుతాడు. ఆ రోజుల్లో దాని ఏదో చేతక్, కొత్తగా చేతక్కులు బాగా నడుస్తున్న రోజు చేతక్కెక్కి వెళ్ళాడు. దొంగలు వాడిని పట్టుకున్నారు, ఓ నలుగురు పట్టుకుని ఏముందో తీయన్నారు. చేతక్కేసుకు వచ్చేసానండి, కంగారులో చూసుకోలేదు, ఏమీ లేవన్నారు. బట్ మొత్తం జేబులు, మొత్తం ఫ్యాట్ జేబులు, చొక్కా జేబులు వెతికి నిజంగా ఏమీ లేవు. ఎరా జేబులు రూపాయి లేదా, నీ బతుక్కి చేతక్క అని కింద పడేసారు, పటాపటా పీకి వెళ్ళిపోయారు. వాడి ఇంటికి వచ్చి అప్పటి నుంచి ఎవరన్నా చేతక్క మీద రాత్రి పెడితే, ఒరే జేబులో 25 లేకుండా వెళ్ళకండి రా, ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే సాటిస్ఫాక్షన్ అయితే నాకు తమ్తాననేవాడు. అప్పుడప్పుడు దొంగల కోసం మనం ఏదో ఒకటి వేసుకోవాలన్నమాట. చివరికి దొంగాడు కూడా కొట్టే పరిస్థితి, ఇంటికి ఉత్తరాలు రాస్తారన్నమాట, కాలం మారిపోయింది. అందువల్ల చెబుతున్నది ఏంటంటే, ఎంతో కొంత ఏదో ఒక సువర్ణహారమైనా లేని వ్యక్తి అంటూ ఉండడు, కానీ ఈశ్వరుడు అలా కదట, పన్నగ భూషణం బుస్సుమని పోయిబడే పాములే హారంగా ధరిస్తాడు ఆయన. పాపం అంత సింప్లిసిటీ అని ఒక అర్థమును, భయంకర కాలకోట విషాన్ని వెదదల్లే పాముల్ని ఎవడైనా మెడలో ధరించగలడా, ఆయన మాత్రమే మెడలో హారంగా పన్నగాలను ధరిస్తాడు ఆయన. ఇంకా ఆయన చేతిలో ఒక జింక ఉంటుంది, శివుడి కొన్న చేతుల్లో ఒక చేతిలో. ఉత్సవమూర్తులు అయితే 4 చేతులే పెడతాం, సహజంగా శివుడికి 10 చేతులు ఉంటాయి, కానీ ఉత్సవ విగ్రహానికి మాత్రం 4 చేతులు ఉండాలి. ఆ చేతుల్లో ఒక చేతిలో జింక ఉంటుంది. జింక ఎవరి జోలికి వెళ్ళదు, సాధువు మంచినీడు తగ్గుతుంది, అంత గడ్డి తగ్గుతుంది, ఎవరిని తిట్టదు, ముఖ్యంగా ఫేస్బుక్లో అసలు తిట్టదు అది. అందుకని అటువంటి జింకని, సాధు జింకని ఈయన చేతిలో పట్టుకున్నట్టు, సాధు మృగాన్ని. అందుకే మృగధరం, మృగము అంటే జింక, జింకని చేతిలో ధరించిన వాడు. పశూనాం పతిం, మనందరికీ పశువులని పేరు. మళ్ళీ మీరు నా మీద కోర్టులో కేసేయకండి, ఏమయ్యా మమ్మల్ని పట్టుకుని పశువులు అంటావా అని. మనకి సంస్కృతంలో పశువు జీవి అని అర్థం, జంతువు అన్నా పశువు అన్నా అదే. మన భాషే కదా, ఇంగ్లీష్లో కూడా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. జంతువులన్నా పశువులన్నా జీవులు, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, కుక్కలు అవ్వచ్చు, నక్కలు అవ్వచ్చు, అందరినీ కలిపి కామన్గా సంస్కృతంలో జంతువులు అంటాం. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో మానవ జన్మ దుర్లభం. వాటికి నాలుగు కాళ్ళు ఉంటే నీకు రెండు కాళ్ళు ఉన్నాయి, నీకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, వాడికి ఇవ్వలేదు అంతే. రెండు కాళ్ళ జంతువులు రెండు కాళ్ళ పెట్టలు ఉంటే అలాగే నువ్వు కూడా ఉన్నవరా, కాకపోతే నువ్వు జ్ఞానం కలిగిన వాడు, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పారు. అందులో ముఖ్యంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఆలయ నిర్మాణం చేసి భక్తితో పూజించండి అని చెప్పాడు. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి జంతువులకి ఈ పశువులకి ఆయన అధిపతి, సకల ప్రాణులకి అధిపతి అన్నమాట. సూర్య శశాంక వన్ని నయనం, ఆయనకు మూడు నేత్రాలు, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, అగ్నిహోత్రుడు మూడవ నేత్రం. ఈ మూడు కళ్ళుగా కలిగిన నీకు నమస్కారం. ముకుంద ప్రియం అన్నారు, అంటే విష్ణుమూర్తికి ఈయన ఇష్టుడు. ఆ ఇద్దరికి చాలా ప్రాణం, ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఓ పక్కన పాండురంగుడు ఉంటే మరో పక్కన శివుడు ఉన్నాడు. ఇక్కడ ఆ ఇద్దరు పలకరించుకుంటూ ఉంటారన్నమాట. ఈయన శివభక్తుడు, ఆయన విష్ణు భక్తుడు. ఈయన ముకుంద ప్రియుడు, ఆయన శివప్రియుడు. ఈ విధంగా ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. విష్ణువుకి ఇష్టుడైన వాడా, అటువంటి నీ గురించి నమస్కరిస్తున్నాను. భక్తజనాశ్రయుడైన భక్తులు ఒక్కసారి నమస్కరిస్తే, రండి ఈరోజు నుంచి నేను మీకు ఆశ్రయం ఇస్తాను, మీకు నిలవ నీడనిస్తాను, నాలో అట్టే పెట్టుకుంటానంటాడు ఆయన. ఇవాళ విదేశాలు కూడా మీరు ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదని చట్టాలు చేస్తున్నాయి. కానీ ఆయన అలా కదట, ఎవడైనా వాడికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు, ఏ లోకం వాడైనా సరే ఒక్కసారి నమస్కరిస్తే నేను నీకు ఆశ్రయం ఇస్తానంటాడు ఆయన. అందరికీ ఆయనే చిట్ట చివరికి నెలవు. అటువంటి వాడు వరదం, వరములను దా అంటే ఇచ్చేవాడు. కోరుకున్న వాళ్ళకి ఏమంటే అది ఇస్తాడు ఆయన. అటువంటి శివం మంగళస్వరూపుణ్ణి, శంకరం సుఖమిచ్చేవాడిని గురించి ధ్యానం చేస్తున్నానని ధ్యానం చేశాడు మార్కండేయుడు. దాంతో యమధర్మరాజు గారు లోపలికి వెళ్ళలేడు. ఏమైనా ప్రాణం తీయకుండా వెనక్కి వెళ్ళలేకపోయాడు. నేను ఈరోజు ఏమైనా ఇతని ప్రాణం తీస్తాను, తీయకుండా వెనక్కి వెళ్ళను. కానీ వెడదామంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాని, నా యమపాశానికి ఒక శక్తి ఉంది, నేను వెళ్ళలేకపోయినా ఈ పాశం విసిరానంటే వాడి ప్రాణం బయటికి రావలసిందే. యమకింకరుల్లాగా నేను సామాన్యుడి కాదు కదా అని యముడు బెంకంతో శంకించక కింకబూని అహంకరించి టక్కన విసిరేశాడు ఆ మార్కండేయుడి మీదకి యమపాశం. ఆ పాశం వెళ్ళి శివనామస్మరణ చేస్తున్న మార్కండేయుడితో పాటు శివలింగాన్ని చుట్టుకుంది. ఇంకేముంది, ఒక్కసారి ఆ శివలింగం పెటిల్లు అనే శబ్దంతో పగిలిపోయింది. అందులో నుంచి మహానుభావుడు 10 చేతులతో 5 ముఖాలతో ఒక్కొక్క ముఖంలో మళ్ళీ 3 కళ్ళతో భయంకర ఉగ్రాకారంతో వికటాట్టహాసం చేస్తూ జటాజూటధారి అయిన ఈశ్వరుడు త్రిశూలం బుచ్చుకొచ్చి ఎడంకాలెత్తి ఒక్క తను తినట్ట. త్రిశూలంతో పడవల, పడవడానికి ఎత్తాడే కానీ పడవలేదు ఆయన. ఎడంకాలతో తరడంతో చచ్చిపోయాడు ఇప్పుడు. ఇక పడవడం ఎందుకు చచ్చిపోయిన వాడిని? అందుకే వామపాదమెత్తి తన్ని అన్నారు. ఎడంకాలతో తన్ని మృత్యువుని చంపాడు. అందుకే ఆయనకి అంతకాంతకుడు అని పేరు. తమంతకాంతకం భజే అని రావణుడి స్తోత్రంలో అంతకాంతకుడు, అంతకుడు అంటే మృత్యువు, మృత్యువుకి మృత్యువైన శివుడి గురించి నమస్కరిస్తున్నాను అన్నాడు. టిక్కును మన కూడా చచ్చిపోయాడు. చాలా అద్భుతంగా చాలా కాలం క్రితం సముద్రాలు వారు ఒక పద్యం రాశారు, చాలా గొప్ప పద్యం అన్నమాట. చండహుతాసుకిలలను చయ్యన గ్రక్కుచు దండధారి మార్కండునిపై మహోగ్రగతి గ్రక్కున వైచిన కాలపాశమే, గ్రక్కున వైచిన కాలపాశమే తుండెములై పటాలు మని తూలిపడెన్ నిన్ను నమ్ము వారికి దండన లేని లెక్క రజతా చలవాస గిరీశ ఈశ్వరా. నీవు ఒకనొకప్పుడు నీ భక్తుడైన మార్కండేయుడు నిన్ను కౌగిలించుకున్నప్పుడు ఆయనకు ఆశ్రయం ఇచ్చావు, రక్షించావు. ఆ సమయంలో యమధర్మరాజు గారు ఆ మార్కండేయుడి ప్రాణం తీయడానికి అగ్నిజ్వాలలు కబ్బుతున్న ఒక యమపాశం విసిరాడు. ఆ యమపాశం మార్కండేయుడి మీద పడగానే తుండెములై పటాలు మని తూలిపడాను, చిన్న చిన్న ముక్కలు ముక్కలైపోయి ఆ పాశం తెగిపోయింది. యమధర్మరాజు గారు ఒక్కదెబ్బకి చచ్చిపోయాడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ దండనలు ఏమి చేస్తాయి? యమదండాన్నించి కూడా యమదండన భయం, యమగండ భయం లేకుండా చేసి నిన్ను నమ్ముకుంటే మాకేం భయం ఉంటుందని చాలా అద్భుతంగా రాశాడు ఆయన. నిజంగా ఎప్పుడో ఒకప్పుడు అపమృత్యువు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో చచ్చిపోతే ఆ మరణానికి అపమృత్యువు, దుర్మరణము, ప్రమాద మరణము అని పేరు. ఇలాంటి మరణములు లేకుండా చేసే మహాశక్తి ఓ ఈశ్వర నీకుంది అని పూర్వకాలంలో భక్తులు ప్రార్థించేవారు ఆయన. అందుకే యమధర్మరాజు రొక్కదెబ్బకి పడిపోగానే మార్కండేయుడు వినయంతో ఆయన స్తోత్రం చేశాడు చాలా ప్రేమతో. నమశివాయ చ నమశివాయ అని మొట్టమొదట పార్వతీ సమేత పరమేశ్వర నీకు నమస్కారం అనగానే శిరస్సు మీద చెయ్యి పెట్టి, నాయన కల్పాంత చిరజీవి అవుతావు, ఎంతోమందిని చూస్తావు నువ్వు. శ్రీ మహావిష్ణు ప్రపంచ ప్రళయ కాలంలో జలప్రళయంలో మర్రాకు మీద చిన్న బాలుడిగా పడుకున్నప్పుడు చూస్తావు, విష్ణువు నోట్లో ప్రవేశిస్తావు, ఆ లోపలున్న లోకాలు కూడా చూస్తావు. నీకెప్పుడు ఏ విధమైన గండం ఉండదు. నీ గోత్రం నుంచి ఆవిర్భవించిన వారంతా నమశివాయ అని ఒక్కసారి పలకగానే వారందరికీ కైలాసమే ఇస్తాను, వారికి జీవితంలో నరకం లేకుండా చేస్తానని ఆ గోత్ర వంశస్థులందరికీ కూడా వరమిచ్చాడు ఆయన. అంతటి పరమ పవిత్రమైన ఈశ్వరుడు వరం పొందగానే మళ్ళీ మార్కండేయుడు ఏమన్నాడు, స్వామి ఈ ఇసుకలింగాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చావు, నా చేత ప్రతిష్ఠితమైన సైకతలింగం లేదు ఇప్పుడు ఇక్కడ, కానీ నా కీర్తి, నా గోత్రం వాళ్ళ కీర్తి నిలబడేటట్టుగా కలియుగాంతం వరకు నీవు స్వయంభూలింగమై ఇక్కడ ప్రత్యక్షమవ్వమనగానే వెంటనే ఆయన తన శరీరాన్ని లింగంగా మరల్చి లింగంగా మార్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇప్పుడు ఆ లింగానికి స్వయంభూలింగం అని పేరు అన్నమాట. సహజంగా ఆ స్వయంభూలింగాన్ని తలుచుకునే ఈ లింగాలన్నిటిని కూడా ప్రతిష్ఠిస్తారు. ఆ మార్కండేయలింగం ఇప్పుడు కాశీ దగ్గర ఉన్నది. అప్పుడు వెంటనే దేవతలు ప్రత్యక్షమై ఈశ్వరుణ్ణి మళ్ళీ ప్రార్థించి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు. ఆయన లేచి నిలబడ్డాడు అందులో నుంచి. ఈ లింగం చాలా గొప్పది, మార్కండేయుడి యొక్క ప్రతిష్టని పెంచే లింగం. ఈ లింగాన్ని పూజించే వాళ్ళకి సకల శుభాలు ప్రసాదిస్తాను. దేవతలారా, ఈ బాలుణ్ణి మీరు కూడా కనిపెట్టి సకల విద్యలు ఇవ్వండి, నా అంతటి వాణ్ణి చెయ్యండి. మీరు ఎందుకు నన్ను పిలిచారంటే, ప్రభు కుర్రవాణ్ణి బతికించావు, చాలా గొప్ప పని చేసావు, ఒక గొప్ప వంశానికి జన్మనిచ్చే పిల్లవాణ్ణి ఇచ్చావు, మేము సంతోషిస్తున్నాం, ఆ వంశాన్ని మేము దీవిస్తాం, కానీ మాదో చిన్న మనవి, మేము దిక్పాలకులం, దిక్కులు ఎనిమిది, ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది పాలకులు, లేకపోతే ఎలాగా? అందులో ఒకది యమధర్మరాజు గారిని, దక్షిణ దిక్పాలకుడిని ఒక తండ్రుని పడగొట్టేశావు, ఇప్పుడు ఏడుగురే మిగిలారు దిక్పాలకులు. ఈ ఎనిమిదో వాడు లేకపోతే లోటు అవుతుంది, అష్టదిక్పాలకులు ఉండరు, పైగా లోటో పక్కన పెడదాం, రేపటి నుంచి పాపాత్ములు విజృంభించేస్తారు. యముడు లేకపోతే ఏమైపోతుంది? ఎవడికి వాడికి భయం ఉండదు. యమదండనయే లేకపోతే ఇంకా రెచ్చిపోరటండి ఎవడికోడే, వాళ్ళు మహాపాపాలు చేస్తారు. అప్పుడు నరకలోకంలోకి తీసుకెళ్ళి పాపాత్ముల పాపాలకు తగిన శిక్షలు వేసి వారికి ప్రాయశ్చిత్తం విధించి వారిని మళ్ళీ పవిత్ర జన్ములు చేయవలసిన బాధ్యత ఈ యముడి మీద ఉంది. ఆయన్ని బతికించమనగానే కరుణాస్వరూపుడు ఈశ్వరుడు, మార్కండేయుడు అంటే బతికిస్తానన్నట్టు మళ్ళీ పిల్లవాడి మీదకే వెళ్ళాడు. అప్పుడు ఆయన మార్కండేయుడు అన్నాడు, అదేమిటి యముడి కర్తవ్యం? యముడి మీద నాకెందుకు కోపం? యముడి కర్తవ్యం ఏమిటి? ఎవరికైనా ఆయువు తీరితే ప్రాణం తీయటం. ప్రాణం తీయమని బ్రహ్మ రాశాడు, ఆయన నా దగ్గరకు వచ్చాడు, కరుణాస్వరూపుడు వేను నువ్వు నాకు ఆయువిచ్చావు, మధ్యలో యమ దోషం లేదు. అసలు యముడే కనుక నా ప్రాణం తీయడానికి రాకపోతే నీ దర్శనం నాకు అవుతుందా? ఎంత గొప్పవాడంటే అసలు మార్కండేయుడు ఎంత చమత్కారంగా నాడు చూసారా. ఇందులో ఆయన చెప్పింది సత్యం కూడా. ఈయనకి నిజంగా మాట వరసకు కూడా ఎనిమిదేళ్లకు ఆయువు తీరలేదు అనుకుందాం, అపమృత్యువు లేదు. లేకపోతే ఏం చేస్తాడు? అందరిలాగే ఇంట్లో కూర్చునేవాడు, ఏదో జపమో తప్పో చేసి ఉండేవాడు, ఏదో ఫోన్ చేసేవాడు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేవాడేమో. కానీ ఇప్పుడు అపమృత్యు గండం వల్ల ఏమైంది? తపస్సు చేశాడు. తపస్సు చేయడం వల్ల సాక్షాత్కరించుకున్నాడు శివుణ్ణి. కోటి సంవత్సరాలు తపస్సు చేసిన ఈశ్వరుడి పాదాల కింద ఉన్న ఇంత ధూడి ఎవరైనా చూడగలరా? అటువంటిది పరమేశ్వర పాద ధూడిని చూడగలిగాడు. పైపెచ్చు మీ వంశమే తరిస్తుంది, నీ గోత్రం గొప్పదవుతుందని ఒక వరం ఇచ్చాడు. ఇన్ని వరాలు రావడానికి మూల కారణం నిజంగా యముడే, బ్రహ్మరాతే. కాబట్టి యముడిని బతికించన్నాడు ఆయన. మహాత్ములు ఎప్పుడు అలాగే. నిజంగా మన ప్రాణం తీసేవాడు ఇంకోటి ఎవడన్నా మన దగ్గరికి వస్తే మనమైతే మా సామాన్య మానవులు అయితే ఏమంటాం? నా ప్రాణం తీయడానికి వచ్చాడండి, వీడిని ఎందుకు బతికించాలండి? ఒక్క మాట పొరపాటును మనం అంటే వీడిని పెట్రోల్ వస్తాగలట్టండి, లేకపోతే వీడిని చంపేయండి అంటున్నామే మనం, వాడు కొంప ముందు ధర్నా చేసేస్తామే, వాడు కొంప ముంచుతామే. అటువంటిది తన ప్రాణం తీయడానికి వచ్చిన యమధర్మరాజు గారిని, నాయన ఈశ్వర ఇతన్ని బతికించన్నాడంటే అసలు మార్కండేయుడు ఎంత కరుణాస్వరూపుడు ఆలోచించండి. అందుకే ఆ వంశస్థులందరికీ ఆ ప్రేమ వచ్చింది. అసలు రహస్యం అది, నేను రాగానే చూశాను ఎంత ప్రేమగా ఆహ్వానించారో, ఎంత వినయంగా ఉన్నారో, ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మూల పురుషుడి నుంచి వస్తుంది. మూల పురుషుడు గొప్పవాడు కనుక వాళ్ళకి ఆ సంస్కారం వచ్చింది. లేకపోతే ఇవాళ ఎదురు కొంచెం అధికారం చేతిలో ఉన్నవాడు ఎవడన్నా పెద్దలకు గౌరవిస్తున్నాడా? పెద్దలకు నమస్కారం చేస్తున్నాడా? ఇక్కడికి వచ్చాను కమిటీలో ఉన్న ప్రతి వ్యక్తి, ఒక ప్రెసిడెంట్ గారు దండం పెడుతున్నాడు, ఇంకోళ్ళు దండం పెడుతున్నారు, గ్రామ సర్పంచ్ గారు వినయంగా నమస్కరిస్తున్నారు. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మూల పురుషుడు, ఆ గ్రామానికి అధిష్టాన దేవత అయిన మార్కండేయుడు, ఆ మార్కండేయ ప్రతిష్ఠత అయిన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందారు మీరంతా. లేకపోతే ఆ సంస్కారం రాదు. ఎన్ని రకాలైన ఉండొచ్చుగా, సంస్కారం గొప్పది. ధనం కంటే, విద్య కంటే, జ్ఞానం కంటే సంస్కారం చాలా గొప్పది. ఆ సంస్కారం ఉన్నవాడికి వేరే ప్రత్యేకమైన విద్య కూడా అక్కర్లేదు. కాబట్టి విద్య లేదనే బెంగ కూడా అవసరం లేదట. ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం రమ్మంటే? ఏ విద్య ఇవ్వనిది, సంస్కారం మాత్రమే. అటువంటి సంస్కారం కలిగిన బాలుడు కాబట్టి యముడిని బతికించమని కానీ టక్కున యముడిని బతికించాడు. అప్పుడు యముడు ఈ రోజు నుంచి శివ, శంకర, నారాయణ ఇలా ఈ రెండు నామాలని చేసేవారి జోలికి వెళ్ళనన్నాడు ఆయన. ఈ రోజు నుంచి మార్కండేయుడి గోత్రాల దగ్గరికి నేను వెళ్ళను. ఇందులో అంతరార్థం మీకు అర్థమైందా? ఎప్పుడైనా ఎవరికైనా ప్రాణం పోక తప్పదు. కానీ సహజంగా లోకంలో ఎక్కువ మంది ప్రాణం తీయడానికి యముడే వస్తాడు. కానీ మార్కండేయ గోత్రోద్భవుల దగ్గరికి మాత్రం నేను వెళ్ళను. ఎవరు వెళ్ళాలి? శివకింకరుల్ని పంపి వాళ్ళని తీసుకెళ్ళి కైలాసానికి అని వరం ఇచ్చాడు. యముడు కూడా ఆ మాట అన్నాడు. ఆ తదనంతరం మార్కండేయుడిని అందరూ దీవించాక ఆయన కాశీలో కొద్ది రోజులు అక్కడే అభిషేకం చేసి ఈ పేరుతో ఉన్న ఆలయాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడల్లా నేను అర్ధరాత్రి 12 ఏకకాలంలో వచ్చి అభిషేకం చేస్తానన్నాడు. ఇది గొప్ప మాట. ఇవాళ మీ గుడి పేరేమిటి, మన గుడి పేరేమిటి, మళ్ళీ మీ అంటే నేను దూరం అయిపోతాను. మనందరి గుడి మార్కండేయేశ్వరుడు. ఈ మార్కండేయ ఈశ్వర నామంతో ఉన్న గుళ్ళల్లో అర్ధరాత్రి 12 ఒకేసారి ఏకకాలంలో ప్రతి పూర్ణిమకి అమావాస్యకి నేను వచ్చి అభిషేకం చేస్తాను. ఒకేసారి ఎలా వెళ్ళగలడు? ఈశ్వరుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు. ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు ధరించగలడు. ఏకోనేకోహం అస్మి అనుకుంటే చాలు. ఏకహ అనేకహ అస్మి. ఏకహ నేను ఒకణ్ణి, కానీ అనేకహ చాలామందిగా అస్మి ఉంటున్నాను అని ఒక మంత్రం ఉన్నది. ఏకోనేకోహం అస్మి అంటే అదనమాట. ఇలా అనుకోగానే ఆయన ఎన్ని సార్లు అనుకుంటే అన్ని రూపాలు ధరిస్తాట. ఇప్పుడు వాడు ఉదాహరణకి మన భూదాన పోచెంపుల్లో ఒక గుడి, పక్కన ఇంకో చోట ఎక్కడో ఇంకో గుడి ఉందనుకోండి, రెండు చోట్లకి వెళ్ళాలంటే 2 ఈ నామం అనుకుంటే ఆయన 2 ధరిస్తాడు. ఈ 2 ఇక్కడికి అక్కడికి వెళ్ళగలడు. వెళ్ళి ప్రతి పూర్ణిమకి అమావాస్యకి సరిగ్గా అర్ధరాత్రి 12 ఆ సమయంలో లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తాడు. ఇంకా శివరాత్రి వస్తే తప్పక ఆయన ఉంటాడు. అందుకే నేను ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళి అక్కడ నాకు ఇది కొంత గుర్తుకొచ్చే శ్లోకం రాశాను. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్ దేవాలయ అంతర్గృహే త్వామర్చంతి సుమయీ ప్రశస్తమనుభి కృష్ణోదకే నాపి చ తత్తత్పాదరజ ప్రపూత ధరణి స్పర్శాభిపోతావయం హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మయ్యంబికా వల్లభ అని ఒక సంస్కృత శ్లోకం రాశాను అక్కడ. రాత్రిపూట ఎంతోమంది మునులు ఈ ఆలయంలోకి వస్తారు. సరిగ్గా అర్ధరాత్రి 12 పరమ పూజ్యుడు మార్కండేయుడు వస్తాడు. వచ్చి నిన్ను రకరకాల మంత్రాలతో, దివ్య పుష్పాలతో, జలములతో అభిషేకిస్తాడు. వాళ్ళంటే మహాత్ములు కనుక అభిషేకిస్తున్నారు. వారికి నాయకుడు మార్కండేయుడి దగ్గర శక్తి ఉంది కనుక నేను నర్చిస్తున్నాడు. నేను వచ్చాను, కానీ వాళ్ళకు మళ్ళీ దేవతా పుష్పాలు, దేవలోకం నుంచి గంగ, దేవలోకపు మంత్రాలు తెచ్చి నిన్ను పూజించలేను. కానీ వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టారుగా రాత్రి 12, ఆ అడుగు పెట్టడం వల్ల వాళ్ళ పాదాల దుమ్ము ఇక్కడ పడింది. ఆ దుమ్ము మీద నేను సాష్టాంగ పడతాను. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలన్నమాట, పూర్ణిమ గడిచాక మర్నాడు ఉదయం రండి గుళ్ళోకి. 12 మార్కండేయుడి గుళ్ళో తిరుగుతాడు కదా, ఆయన పాదధూళి గుళ్ళో పడుతుంది. పొద్దుటే వచ్చి మీరు సాష్టాంగ పడండి. ఆ దుమ్ము అంటే మార్కండేయుడి పాదధూళి మీ శరీరానికి తగులుతుంది. ఆ పాద రజస్సుతో మనమందరం పవిత్రులమైపోతాం. అదనవాడు 3 చెప్పింది, తత్తత్ పాద రజః ప్రపూత ధరణి స్పర్శాభిపోత వయం. ఆ మహానుభావుల యొక్క పాదధూళితో నేల పవిత్రమయ్యింది. ఆ నేల మీద పడి వయం అంటే మేము పోతాహ పవిత్రులమైపోతున్నాం. వాళ్ళంటే పువ్వులు ఇచ్చారు, నీరిచ్చారు, నేనేమవ్వగలను, నా దగ్గర నేను పద్మాకరుణ్ణి కదా. అందుకని హృత్పద్మం, నా పద్మాకరంలో ఒక పద్మం, ఓ హృదయ పద్మం నీకు ఇస్తున్నాను. హృత్పద్మంచ వినా కిమస్తి, ఇంకా నా దగ్గర ఏముంది ఇవ్వడానికి, హృదయ పద్మం ఉంది, అదొక్కటే ఇస్తున్నాను. కాబట్టి నా యందున్న ఈ పుష్పాన్ని స్వీకరించు అని ఆ అంబికా వల్లభుడికి ఒకప్పుడు ఒక శ్లోకం, చాలా కాలం క్రితం చిన్నప్పుడు రాసిన శ్లోకం ఇది. మీరు ఇక్కడికి రాగానే అదే చెప్పాలనే కోరికతో వచ్చాను ప్రధానంగా. ఇక మీదట ప్రతి పూర్ణిమ, అమావాస్య, రాగానే రాత్రిపూట తప్పక తిరుగుతాడు. నేను చెప్పానంటే ఊరికే సరదా కోసం చెప్పను, ఎంతో దివ్య దృష్టితో చెబుతున్నమాట. తెల్లవారుజామున గుడి తీగానే పూజ్యులేని అర్చక స్వాములు అలా తలుపు తీగానే టక్కన వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. ఓ 5-6 గంటలు గడిచాక ఈ దుమ్మంతా వాళ్ళు పట్టుకుపోతారు. ఇక తర్వాత వెళ్ళే వేరే వాళ్ళకు ఉండదు. అందుకని మనం వెళ్ళగానే సాష్టాంగ పడితే ఎంతో కొంత ధూళి ఏదో ఒకరాడు మనకి తగులుతుంది. ఆ మహానుభావుడి పాదస్పర్శ ఆ ధూళి తగిలితే ఇంక ఈ జన్మకి అంతకంటే ఏం కావాలండి. కాబట్టి ఆ మార్కండేయుడి యొక్క పాదధూళి మనం తగిలించుకుని తరించాలని మంగళాశాసనం చేస్తూ, నేను నిజం చెప్పాలంటే ఈరోజు ప్రవచనం చెప్పగలనా అన్నంత నీరసంగా ఉంది. కానీ ఇక్కడ కూర్చోగానే మార్కండేయుడు ఒక్కసారి ఆవహించేశాడు, తప్పక మరొక్కసారి ఇప్పుడు అవకాశం చూసుకుని ఈశ్వరుడు యొక్క మహిమలు చెప్పుకుందాం. ఒక్కసారి వీళ్ళందరూ మళ్ళీ గట్టిగా చెప్పండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈశ్వరానుగ్రహంతో పాడి పంటతో ఎప్పుడు ఆనందంతో ఈ ప్రాంతమంతా వర్ధిల్లుగాక. హరి ఓం తత్సత్.